రెండవ అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాము. శ్రీమద్ భాగవతం 6వ స్కంధంలో. సో ఈ అధ్యాయంలో మనము ఎలా విష్ణుదూతలు ఈ అజామిలుణ్ణి యముడి గొడ్డల నుంచి రక్షిస్తారు అనే విషయాన్ని చర్చించుకుంటాము. సో దాని తర్వాత అజామిలుడు ఎలా పలుకుద్దామని తిరిగి వెళ్ళిపోతాడు ఆ విషయాలు కూడా చర్చించుకుంటాము ఈ అధ్యాయంలో. సో మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామ్నే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాద్ గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో రెండవ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. సో సుఖదేవ గోస్వామి ఇప్పుడు చెప్తున్నారు, శ్రీ బాదరాయణి రువాచ ఏవం తే భగవద్దూత యమదూతాభిభాషితం ఉపధార్యాత తాన్ రాజన్ ప్రత్యాహుర్ నయకోవిదాః. అనువాదం ఏంటంటే, సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఓ రాజా, ఈ విధంగా యమదూత సారీ ఏ విష్ణుదూతలు ఎంతో మంచి తర్కం లాజిక్ ఆర్గ్యుమెంట్ ఇచ్చి తర్వాత ఇవి విన్న తర్వాత యమదూతలు ఈ విధంగా వాళ్ళకి రిప్లై ఇచ్చారు. శ్రీ విష్ణుదూత ఊచు సారీ యమదూతలు చెప్పింది విని విష్ణుదూతలు ఇప్పుడు రిప్లై ఇస్తారు. సో విష్ణుదూతలు యమదూతలకి జవాబిస్తారు. శ్రీ విష్ణుదూత ఊచు అహో కష్టం ధర్మదృశాం అధర్మ స్పృశతే శభాం యత్ర దండేష్వ పాపేషు దండోయేర్ధ్రియతే వృత. సో విష్ణుదూతలు ఏమంటున్నారంటే, ఎంతో ఇది కష్టంగా ఉంది చూడ్డానికి, ఇక్కడ ధర్మాన్ని ఎక్కడైతే అనుసరించాలో అక్కడ అధర్మం ఆచరించబడుతుంది. ఎవరైతే ధర్మాన్ని సంరక్షించాలో వాళ్ళే అనవసరంగా అమాయకుల్ని ఏ పాపం తెలియని వాళ్ళని దండిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు విష్ణుదూతలు. సో ఇలా అమాయకుల్ని ఏ పాపం చేయని వారిని దండించకూడదు, ఇది సిద్ధాంతం, ప్రిన్సిపల్. ఇది ఒక యమరాజు యమలోకంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా మానవ సమాజంలో ఇది వర్తిస్తుంది. సో ఈ కలియుగంలో ఏంటంటే, సో ధర్మం ఏంటో ఎవరికి తెలియదు. సర్కార్ లేకపోతే మన ఈ గవర్నమెంటు వీరికే తెలియదు, ప్రభుత్వానికి గవర్నమెంట్కే అసలు ధర్మం అంటే ఏమిటి ఆ విషయమే తెలియదు వారికి. సో ఇలా ధర్మం గురించి సరైన జ్ఞానం లేక అజ్ఞానులు అయి ఉండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి భాగవతం భగవద్గీత చదవరు కదా. సో వాళ్ళకి ఎక్కడి నుంచి ధర్మం గురించి జ్ఞానం ఉంటుంది? సో ఇలాంటి అజ్ఞానులు, ధర్మం గురించి ఏం తెలియని వాళ్ళు, సో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఇలా దండాన్ని విధించేటప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరికి దండించాలి, ఎలా దండించాలి, ఎవరు అధర్మం, ఎవరు పాపులు, ఇవేం తెలియదు అన్నమాట వాళ్ళకి. సో అందుకని కలియుగంలో ఇలా అన్నారు, అంటే ఈ కలియుగంలో ఇలా అన్నారు, ఎవరైతే డబ్బు ఉందో, ఎవరి దగ్గర డబ్బు ఉందో అతను డబ్బు ఖర్చు పెడితే చాలు కోర్టులో, అతనికి న్యాయం దొరికిపోతుంది. ఈ విధంగా చాలామంది కోర్టులో ఉన్న ఇలాంటివి చూస్తున్నారు. మీరు మీకు తెలుసు, మీకు పేపర్లో న్యూస్ పేపర్లో కూడా చదువుతూ ఉంటారు. సో కోర్టులు మ్యాజిస్ట్రేట్లు కూడా లంచం తీసుకొని డబ్బులు తీసుకొని దాని ప్రకారం జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళకు అనుకూలంగా. సో ఈ విధంగా అందుకనే ఈ కలియుగంలో చాలా ధర్మం గురించి తెలియక ఇలా అందరూ సరైన విధంగా వాళ్ళు జడ్జిమెంట్ జస్టిస్ న్యాయం కలగట్లేదు జనాలకి. సో ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ ధర్మాన్ని గురించి ప్రచారం చేసే భక్తులు, ఇస్కాన్ భక్తులు, కృష్ణ భావనామృతంలో ఉండే భక్తులు ఇలా ధర్మాన్ని గురించి ప్రచారం చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళని కూడా అడ్డుకుంటారు, పోలీసులు కూడా వాళ్ళని ఆపేస్తారు, అప్పుడప్పుడు జైల్లో కూడా పెట్టేస్తారు భక్తుల్ని. ఎందుకంటే వాళ్ళకు ఇది లేదు, వాళ్ళకి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అధర్మం ధర్మం అంటే ఏంటో తెలియదు, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియదు. గవర్నమెంట్కి, సర్కార్కి, పోలీసులు అందరూ సంరక్షించాలి భక్తుల్ని, వాళ్ళు బాగా భక్తి చేసుకొని బాగా ప్రచారం చేయడానికి ప్రోత్సహించాలి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అటువంటి పోలీస్, అటువంటి గవర్నమెంటే వాళ్ళని అడ్డుకుంటారు భక్తి చేయకుండా, ప్రచారం చేయకుండా, రకరకాల ఏవేవో నియమాలు చూపించి, లేకపోతే ఏవేవో చెత్త చెత్త అంతా వాళ్ళ సిద్ధాంతం అంతా చెప్పి. సో అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది చాలా దుఃఖనీయమైన పరిస్థితి అన్నమాట. సో అందుకే ఇక్కడ విష్ణుదూతలు కూడా ఇలాంటి అసంతృప్తిని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు అన్నమాట యమదూతలకి. సో వైష్ణవులు ఏంటంటే ప్రచారం చేస్తారు, ఎందుకు, వాళ్ళకి దయ అనుకంప ఉంది. ఈ బద్ధజీవులు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, ఇక్కడే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూ బందీ అయిపోయి ఇక్కడే ఉండిపోతున్నారు, వీళ్ళకి ఎలాగైనా సరే ముక్తి లభించాలి ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి, కష్టం నుంచి. వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతే భగవంతుడికి భక్తి చేసుకొని వీళ్ళకి అన్ని కష్టాల నుంచి ముక్తి లభిస్తుంది. కానీ ఈ కలియుగ యొక్క ప్రభావం వలన వైష్ణవులు ఎవరైతే ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని కోర్ట్సు, పోలీసులు వీళ్ళే అప్పుడప్పుడు దండిస్తారు, మీరు శాంతిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఉదాహరణకి కీర్తన చేస్తామనుకోండి, సంకీర్తన చేస్తామనుకోండి, నగర సంకీర్తన కానీ మందిరంలో కానీ, పక్కన ఉన్న వాళ్ళందరికంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏంటి నగర సంకీర్తన చేస్తే జనాలు కొంతమంది డిస్టర్బ్ అయిపోతారు అన్నమాట. సో అసురులు కదా, డిస్టర్బ్ అయిపోతారు. సో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఏ ఈ మందిరం నుంచి ఎంత సౌండ్ వస్తుంది, ఎంత కీర్తన వేస్తున్నారు, మాకు డిస్టర్బ్ అయిపోతుంది, మేము ఇక్కడ ఇంద్రియ తృప్తి చేసుకోవాలని ఎంత ట్రై చేసినా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని, ఈ సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని, మేము టీవీలో సినిమా చూస్తుంటే చూడలేకపోతున్నాం, మేము బాగా పనిచేసి డబ్బుతో ఎంజాయ్ చేద్దామనుకుంటే పని చేయలేకపోతున్నాము. సాధారణ వాడు వాళ్ళ బాధ, మా ఇంద్రియ తృప్తి బ్రేక్ అయిపోతుంది, బాధ కలుగుతుంది మా ఇంద్రియ తృప్తికి. సో అది వాళ్ళ కంప్లైంట్, వెళ్ళేసి మాకు డిస్టర్బ్ అవుతుంది, మేమేం చేసుకోలేకపోతున్నాం మా పనులని. సో వాళ్ళకి ఎందుకంటే వాల్యూ తెలియదు అన్నమాట, విలువ తెలియదు హరికీర్తన, హరినామ సంకీర్తన యొక్క విలువ తెలియదు, భక్తి యొక్క విలువ, ధర్మం ఏంటో తెలియదు. పశువుల్లాగా బతుకుతున్నారు. సో అంటే సూటు బూట్ వేసుకొని చదువుకొని పశువుల్లాగా బతుకుతుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లో, అపార్ట్మెంట్లో. సో ఏం లాభం? సో అందుకనే చాలాసార్లు మనము సంకీర్తన నగర సంకీర్తన చేయాలంటే కూడా, లేకపోతే ఫెస్టివల్లో పెద్దగా కీర్తన చేయాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు మీరు ఇంతకన్నా ఎక్కువ సౌండ్ పెట్టలేరు, ఎందుకు వేరే వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. కానీ నేను చూశాను చాలామంది చాలాసార్లు ఇప్పుడు రకరకాల ఉత్సవాలు రకరకాల పార్టీలు చేసుకుంటారు, రాత్రంతా కూడా ఆ న్యూ ఇయర్ టైంలో అయితే పెద్ద సౌండ్ వేసుకొని మొత్తం సిటీ అంతా సౌండ్తో నిండిపోతుంది రాత్రంతా. సో దానికి ఎవరు కంప్లైంట్ చేయరు, కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోరు. అక్కడ మాత్రం వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అనిపించట్లేదు ఎవరికి డిస్టర్బ్ చేసినట్టు. కానీ కీర్తన చేస్తే చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు జనాలు. సో అందుకనే ఇది కలియుగం యొక్క ప్రభావం అన్నమాట. కలియుగంలో జనాలకు అర్థం కాదు ధర్మం ఏంటో అధర్మం ఏంటో. ధర్మాన్ని ప్రచారం చేసేవారిని కూడా వాళ్ళు అనవసరంగా బాధ పెడతారు. ప్రజానాం పితరో ఏచ శాస్తార సాధవ సమాహ యది స్యాత్తేషు వైషమ్యం కమ్యాంతి శరణం ప్రజాః. సో ఈ విధంగా అందుకని ఒక రాజు గవర్నమెంట్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైన యోగ్యత కలిగిన వాళ్ళు ఉండాలన్నమాట. ఎలాగైతే ఎందుకంటే వాళ్ళకు ఒక తండ్రిలాగా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కదా. సో అంటే ప్రజల్ని ఎంతో సురక్షితంగా వాళ్ళకి సురక్షత కల్పించాలి, వాళ్ళకి ఎంతో ప్రేమ అనురాగంతో వాళ్ళని చూసుకోవాలన్నమాట. సో అది ముఖ్యమైన విషయం. సో అందుకనే ఈ యొక్క వ్యక్తి రాజు కానీ గవర్నమెంట్ అధికారి వాళ్ళకి వాళ్ళు సదోపదేశం చేయాలి ప్రజలకి శాస్త్రాల అనుసారంగా, ఇంకా అందరినీ సమానంగా చూడాలి. ఇది యమరాజు చేస్తాడు. అందుకనే యమరాజుని ఈ యొక్క పదవిలో భగవంతుడు నియమించారు. సో ఎవరైతే యమరాజును అనుసరిస్తున్నారో వాళ్ళు ఆయన మళ్ళీ అలా పాటించాలి. కానీ ఇప్పుడు అలా అనుచరులు ఇప్పుడు సరిగ్గా పాటించకుండా కలుషితం అయిపోయి ఇలా కొంతమంది పట్ల పక్షపాతం చూపించి, అంటే ఎవరికైతే దండన విధించకూడదో, ఎవరైతే అమాయకులో, ఎవరైతే పాపాలు చేయలేదో అలాంటి వారికి ఒకవేళ దండన విధించడం మొదలు పెట్టేస్తాయి యమభటులు యమదూతలు. మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సంరక్షణ కోసం ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళని ఎవరు సంరక్షించేది, వాళ్ళకి సురక్షితం ఎవరు రక్షణ ఎవరు కల్పిస్తారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. అంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు యమదూతలు వచ్చి అజామిలుడిని అనవసరంగా, అంటే అజామిలుడు ఇక్కడ పాపాత్ముడు కాదు, ఆయనను దండన విధించకూడదు ఆయనకి, మీరు అనవసరంగా మీకు ధర్మం గురించి తెలియదు, అలాంటి ఏ పాపం తెలియని వ్యక్తికి మీరు దండన విధిస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం. సో బేసికల్లీ ఇది రాజు యొక్క కర్తవ్యం, ఇలా చెప్పినట్టుగా ప్రజలందరికీ ధర్మ పథంలో తీసుకెళ్ళడం, వాళ్ళు ధర్మాన్ని పాటించే విధంగా చూడడం, వాళ్ళు ధర్మాన్ని పాటించడానికి ధర్మాన్ని రక్షించడం, ఇది యాక్చువల్లీ రాజు యొక్క కర్తవ్యం, గవర్నమెంట్ యొక్క కర్తవ్యం ఇది. సో ఇది ఇవి ఎందుకంటే మనిషి యొక్క జీవిత ఉద్దేశమే అది. మనిషి జీవిత ఉద్దేశం ఏంటి, భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకోవడం, భగవంతుడు ఎంతో అర్థం చేసుకోవడం. ఇలా అర్థం చేసుకున్నప్పుడే ఆ వ్యక్తి మనిషి పశువు కన్నా భిన్నంగా ఉంటాడు, లేకపోతే మనిషికి పశువుకి ఏం డిఫరెన్స్ లేదు. సో అందుకనే ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి విషయాన్ని అర్థం చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడమే గవర్నమెంట్ యొక్క పని అని గవర్నమెంట్కే సర్కార్కే తెలియదు. జీవిత ఉద్దేశం ఏంటి, మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ఆత్మ అంటే ఏంటి, ఏమి తెలియదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు రాజులుగా కలియుగంలో, లేకపోతే మినిస్టర్ల రూపంలో వాళ్ళు పదవులు తీసుకొని పరిపాలిస్తున్నారు. సో అందుకనే అందరూ కష్టాలు అనుభవిస్తున్నారు, అన్ని రకాల కష్టాలు సమాజంలో ఉన్నాయి. సో అందుకనే రాజు అన్నప్పుడు ఎలా ఉండాలంటే మహారాజు యుధిష్ఠిర్ లాగా, లేకపోతే పరీక్షిత్ మహారాజు లాగా, రామచంద్రుడిలాగా, లేకపోతే అంబరీష్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, ఈ విధంగా ఉండాలి ఒక రాజు అంటే, అలా పరిపాలించాలి. సో వాళ్ళు ఎంతో నిజాయితీతో ధర్మం అనుసారంగా అన్ని రకాల కార్యాలు చేస్తే అప్పుడు అంత బాగుంటుంది. కానీ అలా చేయకపోతే మాత్రం మొత్తం సమాజం అంతా, రాజ్యం అంతా అందరూ కష్టాన్ని అనుభవిస్తారు. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే దురదృష్టవశాత్తు ఇక్కడ రాశారు గోపాల్ గారు డెమోక్రసీ అనే పేరుతో. డెమోక్రసీ అంటే అందరికి సమాన హక్కు. సో అలాంటప్పుడు ఏమంటే ఇప్పుడు మరి అందరికి సమాన హక్కు ఇచ్చేప్పుడు మరి సమానమైన బుద్ధి తెలివితేటలు ఉండవు కదా అందరికీ. తెలివైన వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు, మంచివారు కొంతమంది ఉంటారు, కలిగి ఉండరు. చాలామంది వెధవలు, తెలివి లేని దద్దమ్మలు, ఇలాంటి వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది కలిగి ఉండరు. కాబట్టి ఇలాంటి రోగ్స్ అండ్ థీవ్స్, ఇలాంటి దొంగలు, ఇలాంటి విధవలందరూ కలిసి మరి ఎవరిని ఎన్నుకుంటారు? అలాంటి వాళ్ళే ఇంకొకరిని ఎన్నుకుంటారు అన్నమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళని ఇక అందరికీ సమానం అక్కనమాట. అంటే ఎవరికి బుద్ధి తెలివి లేదు, అసలు ఏమి మంచి చెడు తెలియదు, తాగుబోదు తిరుగుబోదు, వాడికి ఇంకా అంతా తెలివి ఉన్న, మంచి సంస్కారం ఉన్న, వేదాలు అన్ని శాస్త్రాలు అన్నీ తెలిసి ధర్మాన్ని అనుసరించే వ్యక్తికి సమానమైన హక్కు అన్నమాట. ఇది అన్నిటికన్నా తెలివి తక్కువ గవర్నమెంట్ అంటే. ఇది డెమోక్రసీ యొక్క పెద్ద లోపం. సో తాగుబోతుడు ఇచ్చే ఓటుకి, ఒక బుద్ధి ఉన్న తెలివైన మంచి మనిషి ఇచ్చే ఓటుకి ఒకే వాల్యూ, ఒకే విలువ. అందుకే ఈ డెమోక్రసీని డిమన్స్ క్రేజీ అన్న ప్రభుత్వాలు గారు. సో ఈ డెమోక్రసీ, ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, ఇది అందుకనే సరైన విధి విధానమే కాదు, ప్రభుత్వాన్ని నడిపించే సరైన పద్ధతే కాదు శాస్త్రం ప్రకారం. సో అందుకనే ఇలాంటి గవర్నమెంట్ని, నాయకుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే ఇలాంటి మూర్ఖులు, దద్దమ్ములు, తెలివి లేని వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు అందరూ కలిసి. అందుకని చూడండి, ఇప్పుడు మీరు ఓట్లు కావాలంటే వాడికి తాగిపియండి, ఫ్రీగా తాగిపిస్తారు, వాడు ఓట్లు ఇచ్చేస్తారు అన్నమాట. సో ఎవరు ఎన్నుకుంటారు? తాగుబోతుల్ని ఎన్నుకుంటున్నారు, తాగుబోతులు తాగుబోతుల్ని ఎన్నుకుంటారు. సో ఈ విధంగా పరిస్థితి అన్నమాట. ఇలాంటి గవర్నమెంట్ పదవులు ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటే మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది పరిస్థితి. అందుకే సమాజంలో అందరు కష్టాలను చూస్తారు. సో ఈ రీసెంట్గా అమెరికాలో కూడా ఈ విషయం రుజువైంది. ఇలా ప్రజలే ఆ యొక్క ప్రెసిడెంట్ని, ఆయన యొక్క పదవి నుంచి దించేశారంట. ఇలాంటి ఒక కేసు ప్రభుపాల ద్వారా, ఇలాంటి ప్రతి కేసు ప్రతి దగ్గర చూడొచ్చు. సో ఈ విధంగా బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్, పీపుల్ షుడ్ బి కృష్ణ కాన్షియస్ అండ్ షుడ్ నాట్ వోట్ ఫర్ ఎనీవన్ హూ ఇస్ నాట్ కృష్ణ కాన్షియస్. అందుకనే మరి ఏం చేయాలి అంటే, ఇలాంటి సమయంలో మరి డెమోక్రసీ ఉంటే మనం ఎంత మందికి ప్రచారం చేస్తే అంత మంచిది. చాలామంది మరి సమస్యకి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ప్రచారం చేయడం. మీరు ఇప్పుడు ఎవరైతే క్లాస్ వింటున్నారో ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలి. ఎవరైతే అభక్తులు, వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావాలి. దానికోసం మీ బుద్ధి తెలివిని ఉపయోగించాలి. సో ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పేది. సో అప్పుడే ప్రకృతి, సారీ, సమాజంలో మార్పు వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఆ సమాజంలో ఉన్న అందరూ కృష్ణ భావనామృతంలోకి వచ్చి భక్తులుగా మారారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఒక భక్తుడిని, లేకపోతే అలాంటి కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటారు. సో అప్పుడు దెన్ దేర్ విల్ బి యాక్చువల్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ద సొసైటీ. ఎప్పుడైతే వైష్ణవులు అందరూ కలిసి ఒక వైష్ణవుడిని నాయకుడిగా ఎన్నుకుంటారంటే, వైష్ణవులు అందరూ కలిసి వైష్ణవుని ఎప్పుడు ఎన్నుకోవాలంటే అంతమంది వైష్ణవులు ఉండాలి. డెమోక్రసీ అంటే ఎవరి నంబర్ ఎక్కువ ఉంటే వాళ్ళదే నడుస్తుంది అన్నమాట, వాడు కరెక్ట్ అయినా రాంగ్ అయినా. ఇప్పుడు వేదవులు, దద్దమ్మలు, తెలివి లేని వాళ్ళు అందరూ తాగుబోతులు, తిరుగుబోతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, మాంసాహారం తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పర్సంటేజ్. అందుకనే అలాంటి మాంసాహారం తినేవాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతుల్ని ఎన్నుకుంటారు నాయకులుగా. అందుకని ఒకవేళ వైష్ణవుల యొక్క సంఖ్య పెరిగిపోతే అప్పుడు వైష్ణవులు ఒక వైష్ణవుని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఉన్న వైష్ణవుల సంఖ్య చాలా తక్కువ, కాబట్టి వైష్ణవుల యొక్క సంఖ్య పెరగాలి. అది ప్రచారం చేస్తేనే జరుగుతుంది. సో ఎవరో వచ్చి ఎప్పుడో ఎక్కడో ప్రచారం చేస్తారని వెయిట్ చేయకూడదు. మీరు ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. సో అప్పుడే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సంకల్పం తీసుకొని నేను ప్రచారం చేయాలి, ఒక్కడన్నా నేను రోజు ఎవరినో ఒకరిని పట్టుకొని ఎలాగైనా సరే వాడిని భక్తిలోకి తీసుకురావాలి, ఇస్కాన్ మందిరంలోకి తీసుకురావాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయించాలి అనే సంకల్పం తీసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఇస్కాన్లో ఇప్పుడు ఉన్నారో అప్పుడు చాలా ఫాస్ట్గా వేగంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది మాత్రం ప్రచారం చేస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడియన్స్ అన్నమాట, జస్ట్ ఇలా కూర్చొని విని చప్పట్లు కూడా వెళ్ళిపోతారు. సో అది కాదు. అలా అయితే మరి ప్రచారం చాలా స్లోగా జరుగుతుంది. కలియుగంలో మరి మీకు సమాజంలో శాంతి భద్రత సమృద్ధి కావాలంటే ఒకటే మార్గం, ప్రచారం చేయాలి. ఎందుకంటే ఎవరైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ అధికారి అంటే ఎవరైనా పీఎం సీఎం ఎవడైనా సరే, ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాల్సింది. ఇప్పుడు అందరూ ప్రజలందరూ తాగుబోతులు, అందరికీ తాగుబోతులు అనుకోండి, అందరికీ మందు కావాలనుకుంటే వాడు ఫ్రీగా మందు సప్లై చేస్తారు. ఒకటి అందరు భక్తులు అనుకోండి, అందరు భక్తులు అయిపోతే మెజారిటీ మంది, అందరు ఎప్పుడు అవడం చాలా కష్టం, కానీ ఎక్కువ మంది భక్తులు ఉంటే అప్పుడు భక్తులు ఏం కావాలనుకుంటే అది చేస్తారు. కసాకైనా బంద్ చేయమంటే బంద్ చేస్తారు, ఆవుల్ని చంపడం బంద్ చేయమంటే బంద్ చేస్తారు గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు బంద్ చేయట్లేదు? ఎందుకంటే ఓట్ల భయం. ఎందుకంటే చాలామంది ఆవు మాంసం తినే జీవిస్తున్నారన్నమాట. వాళ్ళకి వాళ్ళకి ఆవు మాంసం తినాలని చాలా కోరిక. చాలామంది హిందువులే తినేది ఆవు మాంసం. సో ఇలా హిందువులే ఆవు మాంసం, ఏ ఆవునైతే రక్షించాలో ఆవును తింటే కూర్చొని, సో మరి ఇంకా సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? అస్సలు బాగుపడదు. సో అందుకనే ఇక్కడ ఇదొక్కటే సొల్యూషన్ అన్నమాట. ఇంకా ప్రభుపాద రాస్తున్నా, వెన్ వైష్ణవ సీస్ మిస్మేనేజ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ హీ ఫీల్స్ గ్రేట్ కంపాషన్ ఇన్ ద హార్ట్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ట్రైస్ హిస్ బెస్ట్ టు ప్యూరిఫై ద సిచ్యువేషన్ బై స్ప్రెడింగ్ ద హరే కృష్ణ మూమెంట్. ఎప్పుడైతే ఇలా వైష్ణవుడు చూస్తాడో ఇంతమంది ఇలాంటి చెత్త వాళ్ళందరూ నాయకులుగా మారి పెద్ద పెద్ద కసాయఖానాలు ఓపెన్ చేసి అందులో ఆవుల్ని చంపేస్తున్నారు రోజు వేలాది మంది ఆవుల్ని. హైదరాబాద్లో అన్నిటికన్నా మొత్తం ప్రపంచంలో భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద పెద్ద భారతదేశంలో పెద్ద పెద్ద కసాయఖానాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. చాలామంది ఆవుల్ని చంపేస్తున్నారు. సో ఇలా మరి ఈ ఆవుల్ని చంపడం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ప్రజలే తింటున్నారు ఆవుల్ని. ఇప్పుడు ఆవు మాంసం తినేవాడు ఎవ్వరు లేకపోతే ఎవరు ఆవుని చంపరు. ఎందుకంటే తినేవాళ్ళు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఆవుల్ని చంపుతున్నారు. సో ఆవుల్ని సంరక్షించాలి. సో ఆ విధంగా మరి సమాజంలో ఇవన్నీ జరుగుతుంటాయి. మరి వైష్ణవుడు ఏం చేస్తాడు? దానికోసం ప్రచారం చేస్తాడు. సో నిజంగా మీకు అలా కొంచెమన్నా దయా అనుకంప ఉంటే అప్పుడు ప్రచారం చేయండి. ఎందుకంటే మీరు ప్రచారం చేసి ఒక్క వ్యక్తిని మీరు భక్తుడిగా చేస్తే ఆ ఒక్క వ్యక్తి అయినా తినడం ఆపేస్తాడు కదా ఆవు మాంసం. సో మద్యపానం చేయడం, ఆ మాంసం తినడం, సిగరెట్ తాగడం, సో అన్ని సమస్యలు తగ్గిపోతాయి, రోగాలు కూడా తగ్గిపోతాయి సమాజంలో. సో అందుకనే అన్నిటికన్నా ఉత్తమమైన ఒకటే ఒక సొల్యూషన్, సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే సమాజంలో మనుషుల్లో ఉండేది, ప్రపంచంలో ఉండేది, అదేంటంటే కృష్ణ భక్తి మాత్రమే. సో అందుకనే మనం ఈ ప్రచారం చేయాలి. అది మనకు మంచి చేస్తుంది, మనకు మంచి చేస్తుంది, మొత్తం సమాజానికి మంచి చేస్తుంది, ప్రపంచానికి మంచి చేస్తుంది. దీనికన్నా మంచి కార్యం ఇంకా వేరేది లేనే లేదు. సో అందుకనే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇదేదో భక్తి మన కోసమే కాదు, మొత్తం ప్రపంచానికి అవసరం, ప్రతి ఒక్క మనిషికి అవసరం భక్తి చేసుకోవడం. సో అలాగే ప్రచారం కూడా ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించాలి. మనది మిషనరీ మూమెంట్, శిల ప్రభుపాదులు స్టార్ట్ చేశారు ఇది మిషనరీ మూమెంట్. అంటే ప్రతి ఒక్కరు మిషనరీ అవ్వాలి, ప్రతి ఒక్కరు సైనికుడు అన్నమాట, ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలి. యద్యద్ ఆచరతి శ్రేయాన్ ఇతరస్తత్తత్ ఈహతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది మనకు భగవద్గీతలో కూడా ఈ శ్లోకం వస్తుంది. మామూలుగా లీడర్ ఏం చేస్తాడు, సాధారణ ప్రజలందరూ కూడా లీడర్ని ఫాలో అవుతారు సమాజంలో. ఆయన ఎలా వ్యవహారం ఆయన వ్యవహరిస్తాడో అలాగే సామాన్యులు కూడా ఆయన ఆచరించి వ్యవహరిస్తారు. సో ఈ విధంగా ఆయన ఏదైతే స్వీకరిస్తాడో లీడర్, అదే సామాన్యులందరూ కూడా స్వీకరిస్తారు. సో ఇక్కడ అజామిలుడు యాక్చువల్లీ శిక్ష దండనకి అర్హుడు కాదు యమదూతల ద్వారా. కానీ ఇప్పుడు యమదూతలు అంటున్నారు మేము యమరాజు దగ్గరికి దండన కోసం ఈయన తీసుకెళ్ళాలి అని. ఇది అధర్మం, ఈ ధర్మానికి విరుద్ధమైన కార్యం చేస్తున్నారు. అందుకే విష్ణుదూతలు ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇలాంటి అధర్మమైన కార్యము ఎవరైతే ధర్మాన్ని రక్షించాలో వాళ్ళే చేస్తే మరి మనిషి సమాజం అంతా కూడా వినాశనానికి గురవుతుంది. అందుకని ఇప్పుడు ఉన్న కాలంలో కలియుగంలో ఈ కృష్ణ భావనామృతం ప్రయత్నిస్తుందన్నమాట. అందుకని సరైన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి అప్పుడు ఈ కృష్ణ చైతన్యం ప్రచారం అవుతే సమాజం అంతా సరిగ్గా అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు దురదృష్ట వశాత్ ఏంటంటే కలియుగంలో ఉన్న గవర్నమెంట్లు ఈ కృష్ణ భావనామృతం ఈ యొక్క ఉద్యమాన్ని సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా. వాళ్ళు చెప్పే ఈ యొక్క దే డు నాట్ అప్రిషియేట్ ఇట్స్ వాల్యుబుల్ సర్వీస్. ఏ సేవ అయితే చేస్తుందో ఇస్కాన్ ఇప్పుడు హరే కృష్ణ ఉద్యమం ఇస్కాన్ ఏ సేవ అయితే చేస్తుందో దాన్ని గవర్నమెంట్ కానీ అప్రిషియేట్ చేయట్లేదు, అంటే దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు, దీని యొక్క విలువను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో మన ఇస్కాన్ ఉన్నది దేనికంటే ముఖ్యంగా ఈ యొక్క దిగజారిపోయిన మనిషి సమాజాన్ని ఉద్ధరించడమే మన యొక్క ఇస్కాన్ యొక్క కర్తవ్యం. అందుకనే గవర్నమెంట్లు అన్ని చోట్ల నుంచి, ఒక్క దేశమే కాదు భారతదేశమే కాదు అన్ని దేశాల్లో గవర్నమెంటు ఈ యొక్క మూమెంట్ని ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క ఇస్కాన్ని సపోర్ట్ చేయాలి. అప్పుడే మనిషి సమాజం బాగుపడుతుంది, లేకపోతే మనిషి సమాజం బాగుపడే ప్రసక్తి లేదు. ఇదే ఇక్కడ చెప్పారన్న తాత్పర్యం ప్రభుపాల్ గారు. మీరు చదవండి, తాత్పర్యం కావాలంటే ఇవి డైరెక్ట్ సెంటెన్స్ టు సెంటెన్స్ నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. యస్యాంకే శిరాదాయ లోకస్వపితి నివృత స్వయం ధర్మం అధర్మం వా నహి వేదాయ తాపశు సకతాన్యరిపీతాత్మానం కృతం మైత్రం అచేతనం విశ్రంభనీయో భూతానాం సగృణో దోగ్ధుమర్హతి. సో మామూలుగా పీపుల్ జనరల్ ఏంటంటే, పీపుల్ అంటే మనుషులు సామాన్యులు, అంత తెలివి లేదు వాళ్ళకి, సామాన్యులకి ధర్మం అంటే ఏంటో అధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి. వాళ్ళందరు అమాయకులు, అంత జ్ఞానం లేని వాళ్ళు. ఎలాగైతే ఒక పశువులు అంధకారంలో నిద్రపోతున్నాయో అలా అన్నమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రాజు యొక్క ఒడిలో పడుకుంటున్నారు. వాళ్ళు మా రాజు నన్ను రక్షిస్తాడు, మా గవర్నమెంట్ మమ్మల్ని చూసుకుంటుంది. కానీ ఒకవేళ గవర్నమెంటే లేకుంటే రాజే లీడరే ఆయన మంచి వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి అయితే పర్వాలేదు, మంచి తెలివైన వ్యక్తి అయితే పర్వాలేదు, అతను ఆ బద్ధజీవుల్ని మనుషుల్ని రక్షిస్తాడు. కానీ ఒక వ్యక్తి ఒకవేళ ఆయనే అలాంటివంటి రాజే ఒకవేళ ఈ యొక్క అజ్ఞానంలో ఉన్న మనుషుల్ని లేకపోతే జీవుల్ని చంపేస్తే లేకపోతే దండన విధిస్తే, సో మరి అది సరైనది, నమ్మకద్రోహమైనట్టు. ఎందుకంటే వాళ్ళు మొత్తం గవర్నమెంటు లేకపోతే రాజు మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తున్నారు. కానీ వాళ్ళే శోషణ చేస్తే, వాళ్ళే వాళ్ళని శిక్షిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే మార్గం ఉండదన్నమాట, కష్టం. సో ఇక్కడ చాలా మంచి మంచి ఇంపార్టెంట్ పర్పట్లు ఉన్నాయి, ప్రతి పర్పట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దామంట. సో విశ్వాసఘాత్ అంటారు, నమ్మక ద్రోహం. ఒకవేళ మనం సంపూర్ణంగా ప్రభుత్వాన్ని లీడర్ని నమ్ముకున్నాం, కానీ ఇప్పుడు ఆ లీడరు ప్రభుత్వమే మనకు మోసం చేస్తే నమ్మక ద్రోహం అంటారు దీన్ని. సో అందుకనే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తే ప్రజలతో, వాళ్ళ యొక్క రాజకీయ లాభాల కోసం. సో ఇది జరిగింది చాలాసార్లు. ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, హిందూ ముస్లింలు ముందు కలిసిమెలిసి ఉండేవాళ్ళు సమాజంలో, కానీ రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో విరోధాన్ని సృష్టించారు వాళ్ళ యొక్క రాజకీయ లాభాల కోసం. తద్వారా వాళ్ళిద్దరూ కూడా హిందువులు ముస్లిం శత్రువులుగా మారి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇది కలియుగం. కలియుగం అంటే అంతే. కలియుగంలో ఇప్పుడు చాలా చోట్ల పశువుల్ని బాగా పెంచుతారు, బాగా పశువులకి మేపుతారు, బాగా లావెక్కిన తర్వాత వాటిని కసాయకానికి తీసుకెళ్లి చంపేసి తింటారు. సో అవి పశువులు అనుకుంటే నేను బాగా తిండి పెడుతున్నారు, చాలా మంచి మాస్టరు, వీళ్ళని చాలా మంచి వాళ్ళు అనుకుని, కానీ వాళ్ళు పెట్టే దీనికి చంపడానికి. సో ఇటువంటి క్రూరమైన కార్యాలను అందుకనే వైష్ణవులు ఖండిస్తారు. సో విష్ణుదూతలు కూడా అందుకే విషయాన్ని ఖండిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శ్లోకం, అయం హి కృత నిర్వేశో జన్మ కోట్యంహ సామపి యద్వ్యజాహార వివశో నామ స్వస్త్యయనం హరిహి. అజామిలుడు, మరి మీకు ఎవరైనా కానీ డౌట్ రావచ్చు యముదూతలకి, అదేంటి మరి ఆజామిలుడు మస్తు చాలా పాపాలు చేశాడు, ఇంకేం ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు, ఇలా ఎందుకు అంటున్నారు వీళ్ళు అంటే, అజామిలుడు చాలా పాపాత్ముడు కదా అంటే, ఇప్పుడు అజామిలుడు ఆయన చేసిన పాపాలన్నిటికీ ఎప్పుడో ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. ఆయన ఈ ఒక్క జీవితంలో చేసిన పాపాలకే కాదు, కోటి కోటి జన్మలలో చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. ఎలా అంటే, నిస్సహాయ పరిస్థితిలో ఆయన భగవంతుడి నామము నారాయణ నామాన్ని పలికాడు. అందుకే ఆయన శుద్ధమైన నామం పలకకపోయినా కానీ ఏమాత్రం అపరాధం లేకుండా, నామపరాధం లేకుండా భగవంతుడి నామాన్ని పలికాడు. అందుకనే ఈరోజు ఈ సమయంలో ఆయన ముక్తి పొందడానికి అర్హుడిగా మారాడు. చూసారా, నామం శుద్ధ నామం కాకపోయినా నామ అపరాధం లేకుండా కానీ నామం జపం చేస్తే ఎంత లాభం! ఈ జన్మలోనే కాదు, కోటి కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సాక్ష్యం అజామిలుడి యొక్క ఈ యొక్క వృత్తాంతం. తాత్పర్యంలో చాలా ముఖ్యమైన విషయాలు రాశారు ప్రభుపాదులు గారు. సో యమదూతలు ఏంటంటే, వాళ్ళు ఇంతే చూస్తున్నారు, అజామిలుడు ఇన్ని పాపాలు చేశాడు కాబట్టి ఆయనకు దండను విధించాలి, ఇన్ని పాపాలు మొత్తం జీవితాంతము చేశాడు పాపాలు, అందుకే ఆయన యమరాజు గారు తీసుకెళ్లాల్సిందే. కానీ వాళ్ళకి తెలీదు, అతను జస్ట్ నారాయణ భగవంతుడు నామం జపించి అన్ని పాపాల నుంచి ముక్తుడైపోయాడనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోయారు. అందుకని విష్ణుదూతలు చెప్తున్నారు, ఈ నారాయణ అనే శబ్దాన్ని ఆయన పలికాడు అజామిలుడు ఏమాత్రం అపరాధం లేకుండా, అందుకని అతను శుద్ధమైపోయాడు, అన్ని పాపాల నుంచి ముక్తుడైపోయాడు, ఎందుకని మృత్యు సమయంలో విషయాన్ని పలికాడు ఆయన. సో అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనకి కొన్ని శ్లోకాలు దీని సందర్భంగా రాస్తున్నారు. నామ్నో హి యావతి శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. సో హరి యొక్క నామాన్ని జపం చేసి పాపాత్ముడు అన్ని రకాల పాపాలు, ఆయన చేయగలిగే పాపాలు అన్నిటి నుంచి ఆయనకి విముక్తి లభిస్తుందంట. ఇది బృహద్ విష్ణు పురాణం. సో మనకి ఎన్నో పురాణాల్లో ఈ విషయాలన్నీ చెప్పారు, భాగవతంలోనే కాదు. అవేషేణాపి ఎన్నాంని కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే సత్యః సింహత్రష్టైర్ మృగైరివ. మళ్ళీ ఇక్కడ రాస్తున్నారు, ఎవరైనా ఒకరు భగవంతుడి నామాన్ని జపం చేస్తే ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితిలో ఏమి వేరేమి ఆశించకుండా, కోరిక లేకుండా అన్ని సమస్త పాపాల యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాగైతే సింహం గర్జించినప్పుడు చిన్న చిన్న ప్రాణులన్నీ కూడా భయంతో పారిపోతాయో అలా, ఇది గరుడ పురాణంలో చెప్పారు. సకృత్ ఉచ్చరితం యేన హరిరిత్యక్షరద్వయం భద్ద పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. ఇలా ఒక్కసారి భగవంతుడి నామాన్ని జపిస్తే హరి, రెండు శబ్దాలు రెండు అక్షరాలు హరి జపం చేస్తే చాలు వ్యక్తికి, స్కంద పురాణంలో చెప్పారు, ముక్తి లభిస్తుంది. సో అందుకనే ఇక్కడ విష్ణుదూతలు చెప్పినట్టుగా ఆయన నారాయణ అని జపించాడు కనుక అపరాధం లేకుండా, ఆయనకి ఇప్పుడు యమరాజు దగ్గరికి కాదు వెళ్లాల్సింది, ఈ యొక్క భౌతిక బంధనం నుంచే ముక్తి లభిస్తుంది చెప్తున్నారు. ఏతేనైవ హ్యగ్నోస్య కృతం స్యాదగ నిష్కృతం యదా నారాయణ ఏతి జగాదా చతురక్షరం. ఇంకా విష్ణుదూతులు ఏమంటున్నారంటే, ముందు కూడా ఆయన ఆహారం తీసుకునేటప్పుడు ఇంకా వివిధ సమయాల్లో అజామిలుడు తన యొక్క పుత్రుని పిలిచేవాడు, నారాయణ ఇక్కడరా, ఇక్కడ కూర్చో, నారాయణ ఇక్కడరా, ఈ విధంగా తన కొడుకుని ఉద్దేశించి పిలుస్తూ నారాయణ అనే శబ్దాన్ని ఎన్నోసార్లు పలికాడు. ఈ విధంగా నారాయణ అని ఆయన పలికి ఆయన యొక్క కోటి కోటి జన్మల్లో చేసుకున్న పాపాలన్నిటి నుంచి ఆయన ముక్తి లభించింది. సో ఈ విధంగా అతను నారాయణ అనే శబ్దాన్ని, నారాయణ అనే భగవంతుడి నామాన్ని అపరాధాలు లేకుండా ఆయన ఎన్నోసార్లు చెప్పించాడు. సో ఈ విధంగా నారాయణ భగవంతుడి నామాన్ని మనము అపరాధాలు లేకుండా జపం చేస్తే అన్ని పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. కానీ మనం ఇలా అనుకొని, అరే ఇదే బాగుంది ఫార్ములా, సో అన్ని నేను పాపాలు చేసుకుంటూ కూడా భగవంతుని నామాన్ని జపిస్తే సరిపోతుంది అన్నమాట, అని మనం అనుకొని జపిస్తే అది కాదనమాట, అది భగవంతుడి నామం పట్ల అపరాధం. సో అలాంటి అపరాధం లేకుండా చేయాలి. సో ఇక్కడ నారాయణ అని భగవంతుడి నామాన్ని జపించిన అజామిలుడు తన పాపాల నుంచి ముక్తి పొందడానికి జపించలేదు, లేకపోతే అలా నారాయణ జపం చేస్తున్నాను కాబట్టి నేను పాపాలు చేసుకున్నా నాకు ఏం కాదు అని చేయట్లేదు పాపాలు. సో అందుకనే ఇక్కడ అజామిలుడు ఎన్నో పాపాలు చేసినా కానీ అక్కడ నారాయణ అని భగవంతుడి నామాన్ని ఆ పాపాల నుంచి ముక్తి పొందాలనే ఉద్దేశంతో జపం చేయట్లేదు, నాకు పాపాలు తలకూడదు అనే ఉద్దేశంతో చేయట్లేదు జపం. ఆయన భగవంతుడి నామాన్ని జపించాడు ఆయన కొడుకును ఉద్దేశించి, ఆ కొడుకుని కానీ అందులో ఏ అపరాధం లేని కారణంగా అది ఎంతో ఆ యొక్క నామం భగవంతుడి నామం ద్వారా పాపాల నుంచి ఆయన ముక్తుడైపోయాడు. ఈ యొక్క జీవితంలో కాదు, ఎన్నో ఎన్నో కోటి కోటి జన్మలలో చేసిన పాపాలన్నిటి నుంచి ముక్తుడైపోయాడు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ముందు ఆయన ముందు జీవితంలో యవన వయసులో ఆయన శుద్ధమైన బ్రాహ్మణ శుద్ధమైన జీవితాన్ని జీవించాడు, ఆయన తర్వాత ఎన్నో పాపాలు చేశాడు, కానీ భగవంతుడి నామాన్ని జపించినప్పుడు మాత్రం ఆయన ఏమాత్రం అపరాధం చేయలేదు. సో ఈ విధంగా భగవంతుడి నామాన్ని అపరాధం చేయకుండా జపించినందు కారణంగా ఇది శుద్ధమైన ఈ యొక్క ఫలితాన్ని అజామిలుడికి ఇచ్చింది. ఇంకా ఆయన అన్ని పాపాల నుంచి శుద్ధం చేసేసింది. సో ఈ విధంగా నామము దాని యొక్క ప్రభావాన్ని చూపించింది అజామిలుడి పైన. స్థేన సుర పోమిత్రృ బ్రహ్మగురు తల్పగ స్త్రీరాజ పితృగోహంత ఏ చ పాతకిమోపరే సర్వేషామప్యగవతాం ఇదం ఏవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్ యతస్తద్ విషయామతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా భగవంతుని నామాన్ని జపించడమే అన్నిటికన్నా ఉన్నతమైన ఉత్తమమైన మార్గం. ఈ విధంగా ఒక దొంగకి, బంగారాన్ని దొంగ చేసే దొంగకి, విలువైన వస్తువుల్ని దొంగతనం చేసే దొంగకి, తాగుబోతుకి, లేకపోతే ఎవరైనా నమ్మక ద్రోహికి, ఎవరైతే బ్రహ్మహత్య బ్రాహ్మణుని హత్య చేసేవారికి, లేకపోతే గురువు మరియు లేకపోతే వేరే అధికారి యొక్క భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తికి, ఇలాంటి వాళ్ళందరూ అంటే ఇలా ఎవరైతే తన తండ్రిని కానీ రాజుని కానీ స్త్రీని కానీ హత్య చేస్తాడు, లేకపోతే ఆవుల్ని చంపేస్తాడు, సో ఇలాంటి అందరి పాపాత్ములు కూడా వాళ్ళు చేసిన పాపాలన్నించి వాళ్ళకి భగవంతుడి నామాన్ని జపం చేసి వాళ్ళు ముక్తి పొందవచ్చు, భగవంతుడి పొందవచ్చు. ఈ విధంగా ఇక్కడ భగవంతుడు ఇలా ఆలోచిస్తాడు, అరే ఈయన నా నామాన్ని జపం చేస్తాడు కాబట్టి ఇతన్ని రక్షించడం నా బాధ్యత అని భగవంతుడు ఆలోచిస్తాడంటే, ఎవరైనా ఇలాంటి నామాన్ని జపం చేస్తే అపరాధం లేకుండా. సో ఇక్కడ విష్ణు నామాన్ని నారాయణ అని ఇక్కడ అజామిలుడు అలా జపం చేశాడు. పదకొండవ శ్లోకం. నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిః తథా విశుద్ధ్యం త్యగవాన్ వృతాదిభిః యతాహరేర్నామ తదుత్తమ శ్లోక గుణోపలంబకం. ఈ విధంగా వేదిక అనుష్ఠాన వేదిక శాస్త్రాలు అనుష్ఠానం ప్రకారం రకరకాల ప్రాయశ్చిత్తం ఉంటాయి మార్గాలు, కానీ ఎన్ని ప్రాయశ్చిత్త మార్గాలు వేదాల్లో ఇచ్చినా వాటన్నిటికన్నా కూడా భగవంతుని నామాన్ని జపించడం ద్వారా మనం శుద్ధమైపోతాం. అవన్నీ కూడా మనం శుద్ధం చేయలేము. ఎంతగా అయితే భగవంతుని నామం మనం శుద్ధం చేయగలదో అంతగా మీరు చేసుకునే ఎన్ని యజ్ఞాలు ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు ఎన్ని పునస్కారాలు ఎన్ని కర్మకాండే పనులు చేసిన ప్రాయశ్చిత్త కార్యక్రమాలు అన్నీ కూడా భగవంతుడి నామం జపం ముందు ఏమీ లేదు, తుచ్చమైనవి, దానికి ఎప్పుడు సమానం కావు. ఎందుకంటే పాయింట్ ఏంటంటే జనాలు చాలా తక్కువ అంచనా వేస్తారు, భగవంతుడు నామం చేస్తే అంత అయిపోతుందా, నేను ఎంతో పెద్ద పెద్ద యజ్ఞం చేస్తున్నాను, ఎంతో పెద్ద తపస్సు చేస్తున్నాను, ఎంతో పెద్ద వ్రతం చేస్తున్నాను, ఎంతో పెద్ద పూజ చేస్తున్నాను, దానికన్నా చాలా ఇంపార్టెంట్, దానికన్నా చాలా శక్తివంతమైనది జస్ట్ భగవంతుడి నామం చేయండి, జస్ట్ భగవంతుడి నామం అది చేస్తే సరిపోతుంది, ఇంకా వేరేం చేయాల్సిన అవసరం లేదు ప్రాశ్చిత్తం కోసం. సో ఈ విధంగా, ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్తం ద్వారా ఒక వ్యక్తి యొక్క పాపాలు ఆ పాపం తొలగిపోతుందేమో, కానీ అతనిలో భగవంతుడి పట్ల భక్తి అనేది జాగృతం అవ్వదు, ఎందుకంటే భగవంతుడి నామాలని యాక్చువల్లీ జపం చేయడం ద్వారా భగవంతుడి భక్తి పైన భక్తి జాగృతమయ్యి ఆ వ్యక్తికి భగవంతుడి గుణరూపాల మహిమల లీలల గురించి స్మరించ ఉంటాడు వ్యక్తి. ఇది లాభం అన్నమాట. అంటే మెల్లిగా శుద్ధమై భగవంతుడి యొక్క అన్ని విషయాలు భగవంతుడి యొక్క భక్తి చేసుకుంటాడు వ్యక్తి. అందుకని భగవంతుడి నామం జపించడం ఇంకా వేరే అన్ని ప్రాయశ్చిత్త మార్గాలకి ఎంతో తేడా ఉంది. దేర్ ఆర్ 20 types ఆఫ్ రిలీజియస్ స్క్రిప్చర్స్, 20 రకాల ధర్మాన్ని సూచించే గ్రంథాలు ఉన్నాయంట, ధర్మశాస్త్రాలు ఉన్నాయంట 20 రకాల. మను సంహిత, పరాశర సంహిత ఇలా నామాలు కూడుకొని చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇవన్నీ శాస్త్రాల్లో నుంచి ఎన్నో రకాల పాపకారాలకు చేసే ప్రాయశ్చిత్తం అన్నీ ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఈ చేసే ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ఏవి కూడా మిమ్మల్ని భక్తిలోకి తీసుకురావు. ఇంకా నీ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే మాత్రం ఒక్కసారి జపించిన ఆ వ్యక్తి అన్ని రకాల పాపాల సమస్త పాపాల నుంచి ముక్తుడైపోయి అతను భగవంతుడిని భక్తి చేసుకుని భగవంతుడికి ప్రేమ చేసుకునే స్థాయికి చేరుకోగలడు. సో ఈ విషయం మనం చూస్తామంటాం అజామిలుడి యొక్క కథలోనే. నైకాంతికం తత్తికృతేపి నిష్కృతే మనః పునర్దావతి చేదసత్పతే తత్కర్మ నిర్హారమ భీప్సతాం హరేర్ గుణానువాద కలు సత్వభావన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా మన రిచువలిస్టిక్ సెరమనీస్ ఎన్నో రకాల ప్రాయశ్చిత్త మార్గాలు మన శాస్త్రాల్లో ఇచ్చారు. కానీ ఇవన్నీ సంపూర్ణంగా హృదయాన్ని కలుషితమైన హృదయాన్ని శుద్ధం చేయడానికి అవి సరిపోవంట. ఎందుకంటే ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు కానీ మళ్ళీ దాని తర్వాత ఆ మనస్సు అనేది ఇంకా అవి భౌతిక పాపకార్యాలు చేయడం వైపు వెళ్తూనే ఉంటుంది, అది శుద్ధం అవ్వదు హృదయం. అందుకనే ఈ విధంగా ఒక వ్యక్తి మనసుకి ఒకవేళ ముక్తి నిజంగా కావాలనుకుంటే అన్ని భౌతిక కార్యాల నుంచి హరే కృష్ణ నామంత్రం జపం చేస్తే సరిపోతుంది. భగవంతుడి నామ గుణ రూపలీల మహిమల్ని వింటే సరిపోతుంది, అవి గుణగానం చేస్తే సరిపోతుంది. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన ప్రాయశ్చిత్త మార్గం భగవంతుడి నామ జపమే. దాని ద్వారా మన హృదయం శుద్ధమవుతుంది. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. శ్రీన్వతాం స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతో భద్రాణి విధునోతి సుహృత్ సదాం. సో ఈ విధంగా అనమాట, ఒకవేళ ఒక వ్యక్తికి అర్థం కాకున్నా సరే భగవంతుడి గుణరూపలీల మహిమలు, కానీ వాళ్ళు అలా గుణగానం చేసినా విన్నా చేసి వాళ్ళకి ఏంటంటే శుద్ధమైపోతుంది. అదనమాట ముఖ్యమైన విషయం. సో మనం శుద్ధమైతే కానీ ఆ ఆధ్యాత్మిక స్థరంలో మనం స్థాపితం కాలేము. అలా శుద్ధమైన తర్వాతనే అలా శుద్ధం ఎలా అవుతాం, ఇలా ఒక భగవంతుడి నామాన్ని జపించి తద్వారా మనము మెల్లిమెల్లిగా భగవంతుడి భక్తి చేసుకోగలం. అందుకని భగవంతుడి నామం జపించడం అందుకని ముఖ్యమైనది. నెక్స్ట్ 13వ శ్లోకం. అతైనం మాపనాయత్ కృతాశేషాగ నిష్కృతం యత్ అసౌ భగవన్నామ మ్రియమాణ సమగ్రహీత్. మృత్యు సమయంలో ఈ అజామిలుడు నిస్సాయ పరిస్థితిలో ఎంతో గట్టిగా భగవంతుడి నామాన్ని జపించాడు, నారాయణ అని. ఈ యొక్క భగవంతుడి నామజపం ద్వారా ఆయన సమస్త పాపాల నుంచి ముక్తుడైపోయాడు. అందుకో యమదూతలారా, ఆయన మీరు అనవసరంగా ఆ యమలోకానికి తీసుకెళ్ళి దండించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఏ శాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. భగవద్గీతలు కృష్ణుడు చెప్పాడు. అవునా, ఎవరైనా సరే వ్యక్తి ఇలా ఎన్నో పుణ్యకార్యాల్లో చేస్తే కానీ అన్ని సమస్త పాపాలు తొలగిపోతే కానీ ఒక వ్యక్తి ఈ విధంగా సంపూర్ణమైన దృఢ సంకల్పంతో నా భక్తి చేసుకోలేడు. సో ఈ విధంగా ఎవరు మరి మనకి ఇంకా భగవద్గీతలో ఇంకో విషయం కూడా చెప్తారు. అవునా, అంటే ఇలా ఈ విధంగా ఒక వ్యక్తి సమస్త పాపాలు తొలగిపోవడం తర్వాత నెక్స్ట్ భక్తి చేసుకోవడానికి అర్హుడు అవుతాడు ఒక వ్యక్తి. సో అందుకే మనం చూస్తాం ఇప్పుడు దీని తర్వాత అజామిలుడు అర్హుడు అవుతాడు, ఆయన భక్తి మళ్ళీ చేసుకోవడం స్టార్ట్ పెడతాడు స్టార్ట్ చేస్తాడు. సో ఇలా భగవంతుడే మనకి గీతలో చెప్పారు, అంతకాలి చమామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాస్తి నస్తస్త్ర సంశయ. ఇలా ఎవరైనా భగవంతుడి నామాన్ని జపిస్తే మృత్యు సమయంలో తప్పకుండా నా దగ్గర తిరిగి వస్తాడు నా నామాన్ని జపించిన వాడు అని చెప్తారు. అందుకే అది అజామిల కేసులో చూస్తాం మనం ఎలా జరుగుతుందనేది. చూడండి, భగవంతుడి నామాన్ని ఒక్కొక్కసారి అనుకుంటారు, అతను నవ్వుకుంటూ జపం చేస్తున్నాడు, నవ్వుకుంటూ చేసిన హేళన చేసిన విధంగా అయినా సరే, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేషాగాహరం విదు. ఎవరైనా ఇలా భగవంతుడి నామాన్ని ఒక వ్యక్తి జపం చేస్తే అన్ని సమస్త పాపాల నుంచి ముక్తులైపోతారు. ఈవెన్ నవ్వుకుంటూ పారిహాస్యంగా ఏదో ఎంటర్టైన్మెంట్కి కానీ లేకపోతే నిర్లక్ష్యంగా కానీ భగవంతుడి నామాన్ని జపం చేస్తే ఆ వ్యక్తి సంపూర్ణమైన పాపాల నుంచి ముక్తులైపోతారంట. 15వ నంబర్ శ్లోకం. పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప ఆతః హరిరత్యావశేనాః పుమాన్నార్హతి యాతనాః. ఒక వ్యక్తి భగవంతుడి నామాన్ని హరి అనే నామాన్ని మృత్యు సమయంలో జపం చేసి మరి మృతి చెందితే ఏదో కారణంగా కానీ, అది యాక్సిడెంట్ అయ్యి కూడా, ఏదో ఇంటి నుంచి పైన నుంచి కింద పడో, లేకపోతే కాలు జారిపడో, లేకపోతే అలా బొక్క ఆయన రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే విషపూరితమైన సర్పం కాటేసో, లేకపోతే జ్వరం వచ్చో, ఏదో రోగం వచ్చో, లేకపోతే ఎవరైనా అతన్ని కత్తితో పొడి చేసో, ఎలాగైనా అస్త్రంతో పొడి చేసో చంపేసే, ఎవరైనా సరే ఎలాగైనా సరే చచ్చిపోతే ఆయన అన్ని పాపాల నుంచి ముక్తుడైపోతాడు, ఎంత పాపాత్ముడైనా సరే. ఒకవేళ ఆయన మృత్యు సమయంలో హరినామాన్ని జపం చేసి చనిపోతే, ఏ విధంగా చనిపోయినా సరే, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి గౌంతేయ సదా తద్భావ భావిత. సో గీతలో భగవంతుడు చెప్పారు, మీరు మృత్యు సమయంలో దేని గురించి అయితే చింతించుకొని మీరు శరీరాన్ని వదులుతారు, దాని తర్వాత మీరు ఒకవేళ అక్కడికి వెళ్తారు, ఒకవేళ మీరు నన్ను తలుచుకుంటే నా దగ్గరకు వచ్చేస్తారు. సో అందుకనే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 16వ శ్లోకం. భగవంతుడి నామం ఎంత ఇంపార్టెంట్, భగవంతుడి నామాన్ని జపించడం ఎంత ఇంపార్టెంట్. మీరు మృత్యు సమయంలో ఏం చింతించుకుంటారు, జీవితాంతం దేని గురించి చింతిస్తున్నారో అదే మృత్యు సమయంలో చింతనలోకి వస్తుంది. కొంతమంది అనుకుంటారు కదా, ఓకే మృత్యు సమయంలో నేను చనిపోయే ముందు నేను భగవంతుడి నామాన్ని జపం చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు చాలా అవసరం. ఎందుకు, ఎప్పుడు చనిపోతారో మీకు తెలుసా? తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు ఎప్పుడు చనిపోతారు. అందుకనే మరి చనిపోయే సమయంలో భగవంతుడు ఎందుకు గుర్తుకు వస్తాడు? మీరు భగవంతుడి పట్ల అంత నమ్మకం శ్రద్ధ ఉంటే, అలా భగవంతుడి నామాన్ని మీరు జీవితాంతం జపం చేసే సాధన చేసి ఉంటే, అప్పుడే మీరు భగవంతుడికి మనస్సులో ఎప్పుడు శరణాగతమై ఉంటే మీ మనస్సు భగవంతుడిది, అలాంటి ఆసక్తి శ్రద్ధ భగవంతుడి పైన కలిగి ఉంటే అప్పుడే మృత్యు సమయంలో భగవంతుడి గురించి చింతించేది, భగవంతుడి నామాన్ని తలుచుకునేది. జీవితాంతం డబ్బు గురించి, లేకపోతే ఎలా భోగించాలి, ఎవరి ఇల్లు గురించి, సంసారం గురించి, దీని గురించి చింతిస్తూ జీవించిన వాళ్ళకి అలా హఠాత్తుగా మృత్యు సమయంలో భగవంతుడు ఏం గుర్తుకురాడు? చాలా కష్టం. ఇక్కడ అజామిలుడు ఏంటంటే చాలా స్పెషల్ కేసు. ఆయన స్టార్టింగ్లో భక్తి చేసుకున్నాడు కనుక భగవంతుడు ఆయనకి ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సో అందుకనే అలా మనం భక్తి చేసుకున్నాం అనుకోండి, జీవితంలో కొంతకాలం చేసినందుకే అజామిలుడికి ఇంత మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు మృత్యు సమయంలో. కానీ మీరు జీవితాంతం భక్తి చేసుకుంటే అప్పుడు మీకు మంచి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంది మృత్యు సమయంలో భగవంతుని తలుచుకునే ఛాన్స్. ఒకవేళ అది జరిగితే అదే అన్నిటికన్నా సక్సెస్ జీవితంలో. గురుణాం చ లఘూణాం చ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాతోక్తాని మహర్షిభిః. ఎవరైతే సాధువులు సంతులు ఉంటారో వాళ్ళు అన్నీ బాగా ఆలోచించి ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు ఏమని. సో ఎక్కువ పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే మాత్రం అవి పెద్ద పాపాలు, చిన్న పాపాలు, పెద్దవి చిన్నవి అన్నీ కూడా తొలగిపోతాయి. అదనమాట పాయింట్ ఇక్కడ. ఇది ఎవరు చెప్పారు? అందరు సాధువులు చెప్పిన విషయం ఇది. సో ఈ విషయానికి సంబంధించి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక ఘటన గురించి చెప్తున్నారు ఇక్కడ. సాంబా, ఒకసారి సాంబాని కౌరవులు బందీ చేస్తారు. ఎందుకంటే సాంబా దుర్యోధను యొక్క కూతురుతో ప్రేమలో పడి క్షత్రియంలో సమాజంలో జరుగుతుంది. క్షత్రియ సమాజం ప్రకారం ఆయన ఆమెను అపహరించి మరీ పెళ్లి చేసుకున్నారు. సో ఆ విధంగా అప్పుడు కౌరవులు ఆయన్ని బంధించేస్తే సాంబాని బలరాముడు వచ్చి ఆయన్ని సంరక్షిస్తాడు. సో బలరాముడు వచ్చి ఆయన రక్షిస్తాడు. సో బలరాముడు వచ్చి అక్కడ ఆయన పవర్ చూపిస్తాడు అన్నమాట. ఆయన పవర్ చూపించగానే మొత్తం హస్తినాపురం అంతా వణికిపోతుంది. ఆయనకు భయపడి అక్కడ ఒక భూకంపం సృష్టించబడుతుంది. సో వాళ్ళు భయపడి వెంటనే సాంబ ఇంకా ఆయన భార్య లక్ష్మణ్ ఇద్దరిని అప్పచెప్పేస్తాడు బలరాముడికి. దీనివల్ల నేర్చుకునేది ఏంటంటే కృష్ణుడు బలరాముడి యొక్క శక్తి చాలా అపారమైంది. ఎవరు ఏ ఎటువంటి పరిస్థితి నుంచి అయినా భగవంతుడు వాళ్ళని రక్షించగలరు అని అనుకుంటే. సో అందుకే మీరు ఎన్ని పెద్ద పెద్ద పాపాలు చేసినా సరే భగవంతుడు తలుచుకుంటే వాటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని రక్షించగలరు. సో అలాగే భగవంతుని ఎప్పుడు రక్షిస్తాడు మిమ్మల్ని? ఎప్పుడైతే మీరు భగవంతుని నామాన్ని జపం చేస్తారు. ఎలాగైతే అజామల్యుడిని రక్షించారు ఇప్పుడు 17వ శ్లోకం, తైస్థాన్యగాని పూయంతే తపోదానావృతాదిభి నా ధర్మజం తదృఢయం తదపి సాంగ్రి సేవయ. సో ఒకవేళ ఒక వ్యక్తి రకరకాల తపస్య, దానము, వ్రతాలు ఇవన్నీ చేసి పాపాల యొక్క ఫలితాలని తగ్గించుకోవచ్చు, పాపాలన్నిటి నుంచి ముక్తి పొందవచ్చు, కానీ ఇవన్నీ కూడా హృదయంలో ఉన్న భౌతిక కోరికల్ని మాత్రం తొలగించవు. ఈ విధంగా ఎవరైనా కానీ ఒకవేళ భగవంతుడి పాదపద్మాలకు సేవ చేసుకుంటే అప్పుడేమవుతుందంటే ఇటువంటి కల్మషాలు, మన హృదయంలో ఉండే కల్మషాలు, భౌతిక కోరికలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. మీరు చేసుకునే రకరకాల వ్రతాలు, పూజలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని హృదయంలో ఉన్న భౌతిక కోరికల్ని మాత్రం అవి తొలగించలేవు. భగవంతుడి నామం, భగవంతుడి చేసుకునే భక్తి, భగవంతుడి చేసుకునే సేవ ద్వారా మాత్రమే మన హృదయంలో ఉండే అన్ని భౌతిక కోరికలు తొలగిపోయాయి. ఇది చాలా పెద్ద డిఫరెన్స్, మామూలు డిఫరెన్స్ కాదు, చాలా పెద్ద తేడా. అందుకని హరినామము, భక్తి అనేది చాలా గొప్పవి. మీరు చేసుకునే వేరే వేరే వ్రతాలు, పూజలు, అన్ని దాన ధర్మాల కన్నా కూడా ఇవి చాలా గొప్పమైనవి. సో అందుకని భగవంతుడికి భక్తి సేవ చేసుకోవడం అనేది ముఖ్యమైనది. భక్తి పరేషానుభవో విరక్తిర్ అన్యత్ర చ. ఎందుకని భక్తి చేసుకుంటే అది ఎంత శక్తివంతమైందంటే మీలో ఉన్న పాపాలు చేసే ప్రవృత్తి, కోరికలు అన్నిటిని తొలగించేస్తుంది. కాబట్టి మీకు ఇంకా పాపం చేయాలని అనిపించదు. అది అన్నిటికన్నా అసలైన లాభం. ఎందుకంటే పాపం చేయాలి అనే కోరిక ఉన్నంత వరకు మనం చేస్తూనే ఉంటాం, ఎన్నిసార్లు ప్రయాశ్చిత్తం చేసుకున్నా. సో అందుకని అటువంటి ఆశ కోరికనే వెళ్ళిపోతుంది, పాపం చేయాలి అనే కోరిక. సో అందుకని ఇది పెద్ద లాభం అన్నమాట భక్తి చేసుకున్న. అజ్ఞానాదతవా అజ్ఞానాదుత్తమ శ్లోక నామయత్ సంకీర్తతం అఘం పుంసో దహేదేదో యతానల. ఎలాగైతే ఒక అగ్ని ఎండిపోయిన గడ్డిని కాల్చి బూడిద చేసేస్తుందో అలాగే భగవంతుడి నామం కూడా ఒకవేళ తెలిసినా తెలియకుండా ఎలా జపం చేసినా సరే అది కూడా పాపాలని కాల్చి బూడిద చేస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా? మీకు తెలిసినా తెలియకున్నా అగ్ని అనేది యాక్ట్ చేస్తుందో? అగ్నిలో చేలు పెడితే కాలుతుందా లేదా? మీకు తెలిసినా తెలియకున్నా మీకు చేయి కాలుతుంది. సో అలాగే అన్నమాట. సో ఈ విధంగానే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. గడ్డి, ఎండు గడ్డి ఉంటే దానికి అగ్ని కలిగితే తప్పకుండా అది మండుతుంది, తప్పకుండా అది బూడిద అవుతుంది. సో ఈ విధంగా పెద్దవాళ్ళకి తెలుసు అగ్నిలో చేయబెడితే, మంటలో చేయబెడితే కాలుతుంది, పిల్లవాడికి తెలియదు. కానీ పెద్దవాడు పిల్లవాడు ఇద్దరు అగ్నిలో చేయి పెట్టినంత మాత్రం అగ్ని అనుకోదు, పిల్లవాడికి తెలియదు కదా పాపం, తాను పిల్లవాడి చేతిని కాల్చకూడదని. అగ్ని రెండు చేతుల్ని కాలుస్తుంది, పెద్దవాడిదైనా పిల్లవాడిదైనా, ఆ పిల్లవాడికి తెలియకున్నా పెద్దవాడికి తెలిసినా కానీ. సో అది పాయింట్ అనమాట. సో అలాగే హరే కృష్ణ మహామంత్రం అనేది కూడా పనిచేస్తుంది అందరి మీద, మీకు దాని గురించి తెలిసినా తెలియకపోయినా దాని యొక్క గొప్పతనం శక్తి, మీ యొక్క సమస్త పాపాల నుంచి మీకు ముక్తిని లభిస్తుంది, అందజేస్తుంది. యథాగదం వీర్యతమం ఉపయుక్తం యదృచ్ఛయా అజాతోప్యాత్మగుణం కుర్యాన్ మంత్రోప్యుదాహృత. ఒకవేళ ఒక వ్యక్తికి తెలియదు అనుకోండి, ఈ మందు ఎలా పనిచేస్తుంది, ఔషధం ఎలా పనిచేస్తుంది, మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, కానీ ఏదో విధంగా ఆయన మెడిసిన్ని తీసుకుంటే మాత్రం, ఆ ట్యాబ్లెట్ కానీ మెడిసిన్ తీసుకుంటే మాత్రం తప్పకుండా పనిచేస్తుంది. అది ఆ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అని తెలియకున్నా సరే మెడిసిన్ తీసుకుంటే చాలు, ఆ మెడిసిన్ పనిచేస్తుందానికి ఆయన రోగం నయం అవుతుంది అంతే కదా. సో ఇప్పుడు పేషెంట్కి తెలియదు మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, కానీ అయినా ఆయన నమ్మకంతో తీసుకుంటే చాలు పనిచేస్తుంది. అలాగే ఒక వ్యక్తికి తెలియకుండా ఇప్పుడు మీకు అర్థం చేసుకోలేకపోయినా ఎలా పనిచేస్తుంది భగవంతుడి నామం, ఎలా భగవంతుడి నామం అన్ని పాపాలను తొలగించేస్తుంది, మీకు ఎలా ఎగ్జాక్ట్ తొలగిస్తుందో మీకు తెలియకున్నా మీరు కనుక నమ్మకంతో భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు, తెలిసినా తెలియకున్నా మీకు అది ఎలా పనిచేస్తుందో భగవంతుడి నామం మాత్రం పనిచేస్తుంది. అది పాయింట్. సో ఇక్కడ ప్రభుపాల్ వారు అందుకే తాత్పర్యంలో రాస్తున్నారు, పాశ్చాత్య దేశాల్లో ఈ హరే కృష్ణ ఉద్యమం మొదలైనప్పుడు ఇస్కాను తో అక్కడ అందరూ కూడా చూశారు, వేద పెద్ద పెద్ద పండితులు, ఫిలాసఫర్స్, ప్రొఫెసర్స్ అందరూ చూశారు, స్కాలర్స్. ఒక ఉదాహరణ ఇచ్చారు దాని యొక్క ప్రభావం ఏంటో, హరే కృష్ణ నామంత్రం ద్వారా ఎలా అందరు శుద్ధమైపోతున్నారు, భక్తులు అయిపోతున్నారు. ఒక డాక్టర్ జే స్టిల్సన్ జుడా, ఆయన ఎంతో పెద్ద స్కాలర్ అన్నమాట, ఆయన ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం పట్ల ఎంతో ఆకర్షితుడైపోయాడు. ఎందుకంటే ఆయన చూశాడు ఈ యొక్క వాళ్ళందరూ కూడా హిప్పీలుగా మారుతున్నారు, అమెరికన్లు బాగా డ్రగ్స్ తీసుకొని, వాళ్ళందరూ కూడా భగవంతుడి నామాన్ని జపం చేసి వైష్ణవులుగా మారిపోయి కృష్ణుడికి సమాజానికి సేవ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి ఈ హిప్పీలందరికీ హరే కృష్ణ మహామంత్రం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఆ హిప్పీలందరూ కూడా వైష్ణవులుగా మారిపోయారు, అన్ని రకాల సమస్త పాపకార్యాలని వదిలేశారు, నాలుగు నియమాల్ని పాటిస్తున్నారు, అవైధ స్త్రీ సంఘం వదిలేశారు, ద్యూతక్రీడను వదిలేశారు, మాంసాహారం వదిలేశారు, ఇంకా అసత్ స్త్రీ సంఘం, అవైధ స్త్రీ సంఘం వదిలేశారు, నష అదే మన డ్రగ్స్, సిగరెట్, మద్యపానం అన్నీ వదిలేశారు. సో ఈ విధంగా ఇది సాక్ష్యం, ఇలా హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఎంతోమంది జీవితాలు మారిపోయాయి, ఎంతోమంది భక్తులుగా మారిపోయారు, పాపాలన్నీ వదిలేశారు, పాపాలు చేయడం వదిలేశారు. ఇదే పెద్ద విజయం అన్నమాట, ఇదే పెద్ద సాక్ష్యం అన్నమాట ఇస్కాన్ ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క శక్తి. సో అందుకే వీళ్ళందరికీ తెలిసినా తెలియకున్నా వాళ్ళు జపం చేశారు కనుక దాని విలువ, వాళ్ళు శుద్ధమైపోయారు, తద్వారా వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులుగా మారిపోయారు. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఫైనల్గా శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, శిశుక వాచ తయేవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప తం యామ్య పశాన్ పాశాన్ నిర్ముచ్య విప్ర మృత్యురము ముచన్. సో శుకదేవ గోస్వామి అంటున్నారు, ఓ రాజా ఈ విధంగా అన్ని యొక్క ప్రిన్సిపల్స్ని, ఈ విషయాలు భక్తి యొక్క తత్వాన్ని సరైన ఆర్గ్యుమెంట్స్తో రీజన్స్తో విష్ణుదూతలు చెప్పి ఈ అజామిలుణ్ణి యమదూతల బంధన నుంచి ముక్తి చేశారు. ఈ విధంగా అజామిలుణ్ణి నుంచి, మృత్యువు నుంచి రక్షించి మళ్ళీ జీవితం ఇచ్చారు ఈ విష్ణుదూతలు. ఇది ప్రత్యుదితాయామ్య దూతయాత్వాయమాంతికం యమరాజ్ఞే యథాసర్వం అచాచక్షుర్ అరిందమ. ఓ రాజా పరీక్షిత్, నువ్వు అందరి శత్రువుల్ని దమనం చేసే శక్తి ఉన్నవాడివి. సో ఈ విధంగా యమరాజు యొక్క దూతలు, యమదూతలు వారి యొక్క ప్రశ్నలకి జవాబు లభించిన తర్వాత విష్ణుదూతల నుంచి వాళ్ళు ఇంకా యమరాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఏమేం జరిగిందో అంతా కూడా ఆయనకు వివరించారు. సో యమరాజుకి వెళ్ళి ఆయన చెప్పుకున్నారు, ఇంకా యమదూతలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, అజమిలి నుండి వదిలేసి యమలోకానికి వెళ్ళి యమరాజుకి వెళ్ళి యమరాజు చెప్పుకున్నారు ఏమేమి జరిగింది ఇక్కడ. ద్విజ పాశాద్వి నిర్ముక్తో గత భీ ప్రకృతి గత వందే శిరస విష్ణు కింకరాన్ దర్శనోత్సవ. ఈ విధంగా యమరాజు యొక్క, యమదూతుల యొక్క బంధన నుంచి అజామిలుడికి ముక్తి లభించింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన సంపూర్ణమైన భయం నుంచి ముక్తుడైపోయాడు. ఆయన ఇంద్రియాలు ఇప్పుడు మేలుకున్నాయి. ఇంకా ఆయన విష్ణుతుతలకి ప్రణామాలు అర్పించుకున్నాడు. ఆయన యొక్క శిరస్సుని వాళ్ళ పాదపద్మాలకి సమర్పించుకుంది. సో ఈ విధంగా ఆయన ఈ యొక్క విష్ణుతుతలను చూసి ఎంతో ఆనందాన్ని పొందాడు అజామిళుడు. ఎందుకంటే వాళ్ళు యమదూతల నుంచి ఆయన ప్రాణాన్ని రక్షించారు. తం వివక్షుం అభిప్రేత్య మహాపురుష కింకరా సహసా పశ్యతస్తస్య తత్ప్రాంతర్ధదిరే నగ. సో ఏ పాపము తెలియని పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు సుఖదేవ స్వామి, ఓ పరీక్షిత, ఈ విధంగా విష్ణుదూతలు యమదూతల నుంచి అజామిలను రక్షించారు. ఇంకా అజామిలుడు ఏదో చెప్పబోతున్నాడు విష్ణుదూతలకి, విష్ణుదూతలు అందరూ అదృశ్యమైపోయారు. శాస్త్రాలు చెప్తున్నాయి, పాపిష్ట ఎదురాచార దేవ బ్రహ్మణ నిందక అపత్య భోజనాస్తేషాం అకాలే మరణం ధ్రువం. సో ఎవరైతే పాపిష్టులు ఉంటారో, పాపాత్ములు ఉంటారో, దురాచారులు ఉంటారో, ఎవరైతే సరిగ్గా వాళ్ళ యొక్క ఆచరణ ఉండదో, అశుద్ధమైన ఆచరణ ఉంటుందో, వాళ్ళ ఎవరైతే భగవంతుడి విరుద్ధమో, ఎవరైతే వైష్ణవుల్ని బ్రాహ్మణుల్ని అవమానిస్తారు, ఈ విధంగా ఎవరైతే ఏది పడితే అది తింటారో, వాళ్ళందరికీ అకాల మృత్యు తప్పకుండా లభిస్తుంది. కలియుగంలో యాక్చువల్లీ 100 సంవత్సరాలు ఆయి ఉన్నా కానీ చాలామంది 100 సంవత్సరాలు కూడా జీవించలేకపోతున్నారు, దానికన్నా ముందే చనిపోతున్నారు. ప్రాయణల్పాయుష సభ్య కలాస్మిన్ యుగేజన. ఎందుకంటే ఇక్కడ అజామిరుడు ఆయన ఇప్పుడు సమస్త పాపాల నుంచి ముక్తుడైపోయాడు. సో ఇప్పుడు ఆయన మృత్యు చెందవలసిన సమయం వచ్చినా కానీ ఆయన ఇప్పుడు బతికి ఆయన జీవితం కాలం పెరిగిపోయింది. సో ఈ విధంగా విష్ణుదూతలు ఈ విధంగా అజామిలుని రక్షించారు. కానీ ఆయన ఎప్పుడైతే చెప్పబోతున్నాడో విష్ణుదూతలు అదృశ్యమైపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన విష్ణుదూతలు ఈ అజామిలుడికి ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నారు. సో మీకు సెకండ్ ఛాన్స్, మీకు అవకాశం ఇస్తున్నాం, ఎప్పుడైనా సరిగ్గా భగవంతుడి నామాన్ని జపం చేసుకుని సరిగ్గా భగవంతుడి భక్తి చేసుకో. ఎందుకంటే ఇప్పుడు సమస్త పాపాల నుంచి నీకు ముక్తి పొందింది, సమస్త పాపాలు తొలగిపోయా కనుక ఇప్పుడు నువ్వు పాపాల నుంచి ముక్తుడు అయిపోయావు కనుక ఇప్పుడు భగవంతుడికి భక్తి చేసుకో. ఈ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఇలా సమస్త పాపాల నుంచి ఎవరైతే ముక్తి లభిస్తుందో వాళ్ళు ఎంతో చక్కగా భగవంతుడి నామాన్ని జపించి భక్తి చేసుకోవచ్చు. ఏ శాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢావత. సో మనం భగవంతుడికి దృఢవ్రతంతో భజన చేసుకోవడానికి ఇదొక ఉత్తమమైన విధి విధానం, మార్గం పాపాల నుంచి ముక్తి పొందడం. ఇప్పుడు అజామిలుడు ఆ పాపాల నుంచి ముక్తి పొందాడు. సో కాబట్టి భగవంతుడికి భక్తి చేసుకొని సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు అందుకని విష్ణుదూత అయితే అజామిలు నుండి వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు భక్తి చేసుకుంటాడని. సో ఈ విధంగా భక్తి చేసుకొని తిరిగి భగవద్ధామానికి తిరిగి వెళ్ళే అవకాశం ఇప్పుడు అజామిలుడికి ఇచ్చి విష్ణుదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు అజామిలుడు ఇప్పుడు వాళ్ళ యొక్క విరహం ద్వారా, ఎందుకంటే అతను చూశాడు ఆ విష్ణుదూతల యొక్క సాంగత్యం కలిగింది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ విరహంలో, ఇప్పుడు ఇంకా తీవ్రతతో భక్తి చేసుకుంటాడు అనే ఉద్దేశంతోనే విష్ణుదూతలు ఆయన ఇంకా ఏం చెప్పబోతున్నాడో వినకుండానే వెళ్ళిపోయారు. ఆయన యొక్క తీవ్రత భక్తులు ఇంకా పెంచాలి అని. లాస్ట్ ఈరోజు శ్లోకం, అజామిలోప్యత అకర్ణ్య దూతానాం యమ కృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవేద్యం జగుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాశు మహాత్మ్యాశ్రవణాధరే అనురాపో మహానాసిత్ స్మరతో శుభం ఆత్మనః. ఈ విధంగా యమదూతలు మరియు అజామిలుడు మరియు విష్ణుదూతలు మధ్య, సారీ, యమదూతల మధ్య మరియు విష్ణుదూతల మధ్య సంభాషణ విన్న తర్వాత అజామిలుడికి అర్థమైపోయింది అసలు ఈ యొక్క 3 గుణాల నుంచి అతీతం అవ్వాలంటే ఎటువంటి ధర్మాన్ని మనం అనుసరించాలి, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. సో ఈ విషయాన్నన్నీ అర్థం చేసుకొని ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే భగవంతుడితో సంబంధాన్ని స్థాపన చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడి యొక్క గుణమహిమల్ని, నామ మహిమల్ని ఆల్రెడీ అజామిలుడు విన్నాడు. సో అందుకే ఇప్పుడు ఆయన శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. దీని తర్వాత ఆయన తను చేసిన పాపకార్యాలన్నీ కూడా ఆయన గుర్తున్నాయి, దాని గురించి ఆయన పశ్చాత్తాప కూడా పడ్డాడు. సో ఇప్పుడు ఆయన క్లియర్ అనమాట, నేను పాపం చేశాను, ఇప్పుడు పాపం చేయకూడదు, ఇప్పుడు భక్తి చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు క్లియర్ అయింది అజామిలుడికి. సో ఈ విధంగా భక్తి చేసుకోవడం వల్లనే కారణంగానే మనం 3 గుణాల నుంచి అతీతం కావగలం. త్రైగుణ్య విషయ వేదం నైస్త్రైగుణ్య వరార్జున ద్వంద్వ మోహ నిర్ముక్ సారీ నిర్ద్వంద్వ నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. కృష్ణుడికి అర్జునుడు చెప్పాడు, ఈ మూడు గుణాల నుంచి అతీత వరకు అర్జున, అప్పుడే ఈ మోహం నుంచి నువ్వు ద్వంద్వల నుంచి ముక్తుడైపోయినప్పుడే, సత్వలో స్థాపితమైపోయినప్పుడే మంచిది నీకు. అప్పుడు నేను నీకు అన్ని రకాల ఈ యొక్క మోహమాయ నుంచి నీకు ముక్తి లభిస్తుంది, రక్షణ లభిస్తుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి మెల్లిమెల్లిగా ఈ మూడు గుణాల నుంచి అతీతుడైపోయి చిన్మయ స్థాయికి చేరుకోవాలి. అదే అర్జునుడి కృష్ణుడు చెప్పాడు, అక్కడ చిన్న స్థాయికి చేరుకున్న తర్వాత భగవంతుడికి భక్తి చేసుకోవాలి. సో ఈ భగవంతుడి భక్తి చేసుకోవడమే అన్నిటికైనా ఉన్నతమైన లక్ష్యం జీవితంలో మనిషికి, అది ఇక్కడ చెప్పారన్నమాట. సో దీంతో మనము ఇక్కడ ముగిద్దాం ఈరోజు యొక్క చర్చ. 26 నుంచి రేపు చూసుకున్నాం చర్చ. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఉపయోగమైనందుకు. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదకి జయ, హరే కృష్ణ మహామంత్రికి జయ, సమవేత గౌరవ భక్తులందుకే శ్రీమద్ భాగవతానికి జయ. ఎంత ఆయన సీతనాథ ప్రేమ నుండి హరి హరి బోల్.